The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం వెంకట్ వుట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం జూన్ 11, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు శుభోదయం, అలాగే వివిధ దేశాల్లో ఉన్న వారికి అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, శుభోదయం మీ అందరికీ. భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ వెంకట్ వుట్కూరి. ఎప్పటిలాగానే మా షోని వింటూ మీ అమూల్యమైన సలహాలు ఇస్తూ నన్ను, మా గెస్ట్ని కూడా ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మైండ్ మీడియా వారు సమర్పిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. mindmedia.com ఈ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మనకి పాత పాడ్కాస్ట్లన్నీ ఉంటాయండి. అలాగే మైండ్ మీడియా వారికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, myindmedia. సో అలా యూట్యూబ్లో కొట్టినా కూడా మీకు వస్తుంది. వివిధమైన కార్యక్రమాలు చేస్తూ చాలా వరకు వాలంటీర్స్గా ఉన్న వాళ్ళని రేడియో జాకీలుగా పరిచయం చేస్తూ ఒక విభిన్నమైన ద వాయిస్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్ లైన్తో మన భారతీయతని ప్రతిబింబించే ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నారు మైండ్ మీడియా వారు. మరొకసారి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈ షోలోకి వెళ్దాము. ఈరోజు షోలో నేను పరిచయం చేసుకోబోయే వ్యక్తి, మీ అందరికీ పరిచయం చేయబోయే వ్యక్తి ఒక విభిన్నమైన, ఇప్పటివరకు మనం భారతీయత మన బాధ్యతలో అసలు ఇంతవరకు ముచ్చటించుకొని ఒక విభిన్నమైన అంశాన్ని మీ ముందరకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటివరకు మన సనాతన ధర్మంలో మనం మన హిందూ ధర్మం అంటే మన హిందూ రిలీజియన్ అని అంటే కనుక మన మతం అని అనుకుంటే కనుక మనం చాలా మంది ఎప్పుడైతే మనం ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో మనం మాట్లాడుతుంటే కొద్దీ హిందూ అనేది, హిందువులు అనేది మతం కాదు, ఒక వే ఆఫ్ లైఫ్ అని మనం అంటూ ఉంటాం, ఒక జీవన విధానం అంటూ ఉంటాం. కానీ ఇదే జీవన విధానంలో మనం చర్చించుకుంటే కనుక అసలు జీవన విధానం ఏంటి అంటే వేరే మతాలకి, మన మతంకి మతం అని అనకూడదు, కానీ ఉన్న తేడా, జీవన విధానంలో ఉన్న తేడా ఏంటి అంటే ప్రతి ఒక్క మనిషి పుట్టిన దగ్గర నుంచి మనకి వేరే స్టేజెస్ ఉంటాయి, మైల్ స్టోన్స్ ఉంటాయి, అంతే కదండి. ఒక ఒక బిడ్డ పుట్టిన దగ్గర నుంచి అన్నం తినే దగ్గర ఒక మైల్ స్టోన్, అలాగే పేరు పెట్టే దగ్గర ఒక మైల్ స్టోన్, అన్నం తినే దగ్గర ఒక మైల్ స్టోన్, అలాగే డిఫరెంట్ ఫేజెస్, వివాహం, అలాగే పెళ్ళి, పెళ్ళి పిల్లల పెళ్ళిళ్ళు, అలాగే అంత్యేష్టి. సో ఇదంతా ఒక ఒక చక్రం అనుకోండి. సో ఈ చక్రం గురించి ఈ మన టాపిక్ ఏంటంటే, ఈరోజు భారతీయత మన బాధ్యతలో మనకున్న టాపిక్ ఏంటంటే భారతీయత, భారతీయ వైదిక సంస్కారాల గురించి ఈరోజు మనం ఒక ముఖ్యమైన అతిథితో మనం మాట్లాడదాం. శ్యామ్ గారు మీరు లైన్లో ఉన్నారా?
లైన్లో ఉన్నానండి. జై శ్రీరామ్.
జై శ్రీరామ్ అండి. ముందలుగా శ్యామ్ గారికి ధన్యవాదాలు. శ్యామ్ గారి గురించి చిన్న పరిచయం చేస్తాను. శ్యామ్ ప్రణీత్ శర్మ గారు సనాతన ధర్మంలో కేవలం ఆధ్యాత్మికత అనే కోణం కాకుండా వివిధమైన కోణాల్లో ఎన్నో దినపత్రికల్లో, మేజర్ న్యూస్ పేపర్స్లో, అలాగే ఎన్నో మాసపత్రికల్లో చాలా వివిధమైనటువంటి అంశాల మీద చాలా ఆర్టికల్స్, వ్యాసాలు రాస్తున్నారు. అలాగే శ్యామ్ గారు ఆల్ ఇండియా రేడియోలో కూడా ఆధ్యాత్మికతలోని వివిధ కోణాలను పరిచయం చేయటం, చాలా ప్రసంగాలు కూడా చేస్తున్నారు. అలాగే వేద సాహిత్యంపై కొన్ని గ్రంథాలు కూడా రాశారు. మనం ఆ గ్రంథాలు ఏంటనే మాటలు కూడా వారితో మాట్లాడదాం. అలాగే వేదాల్లోని విశేషాలు సామాన్యులకు అర్థమయ్యేలాగా, చాలామంది మనకి ఇప్పుడు చాగంటి గారు అని, సామవేశ శాస్త్రి గారు, గరికపాటి గారు ఎలా అయితే వేదాలని, మన వేద పురాణ ఇతిహాస వైదిక ధర్మాలని 10 మందికి అర్థమయ్యే ఒక సులువైన భాషలో చెప్తున్నారో, అలాంటి కోవలోనే మన శ్యామ్ ప్రణీత్ శర్మ గారు కూడా పనిచేస్తున్నారు. సో శ్యామ్ గారు, వెల్కమ్ టు ద షో అండి. భారతీయత మన బాధ్యత షోకి స్వాగతం, సుస్వాగతం.
సంతోషం అండి వెంకట్ గారు, చాలా సంతోషం ఈ షోకి అవకాశం అవటం.
శ్యామ్ గారు, మీ వాయిస్ కొంచెం లోగా వినిపిస్తుంది. మీరేమన్నా స్పీకర్లో ఉంటే కనుక స్పీకర్ తీసేసి మాట్లాడితే ఇంకొంచెం క్లారిటీ ఉంటుందేమో అనుకుంటున్నాను.
ఓకే అండి, ఇప్పుడు కొంచెం బెటర్ అయితే?
ఇప్పుడు బాగుందండి.
ఓకే అండి
శ్యామ్ గారు, అలాగే అలాగే మీరు పురాణాలు చదువుకున్నారు, అలాగే మంచి వేద పండితులు. మీ మీ ఇంట్రడక్షన్ చూస్తుంటే మీరు అవధాని అని కూడా అన్నారు. సో మీ మీ గురించి చెప్పండి ఫస్ట్, మన శ్రోతలకి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని మీ గురించి చెప్పండి, మనం తర్వాత టాపిక్ లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం.
అట్లాగేనండి, తప్పకుండా. మొదటగా నేను చేసేది వచ్చేసి వేద పండితుని అనమాట. అంటే మనకి నాలుగు వేదాలు ప్రధానంగా చెప్పబడ్డాయి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ నాలుగు వేదాల్లో యజుర్వేదం అనే వేదాన్ని 12 సంవత్సరాల పాటు అధ్యయనం చేసి దానికి సంబంధించినటువంటి సాహిత్యం ఇంకా ఏదైతే ఉందో దానిపైన ఆసక్తితో వాటన్నిటినీ పరిశోధన చేస్తూ ఉన్నాను. ఆ సందర్భంలో మన ధర్మంలో ఏదైతే మనకు చెప్పవలసినవి ఉన్నాయో, ఇంకా ఈ ఈ తరానికి, ఈ జనరేషన్కి ఏవైతే చెప్పవలసి ఉన్నాయో వేదం నుంచి, ఆ చెప్పవలసినటువంటి విషయాలను తీసుకొని వాటిని ఆధ్యాత్మికమైనటువంటి మాసపత్రికలకి రచన రూపంలో లేదంటే వ్యాసాల రూపంలో ఇట్లా అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇట్లాగా ఈ రచనా వ్యాసాంగము, వేదము, ఈ వేదం వల్ల వచ్చినటువంటి అవగాహన ఏదైతే ఉందో దాన్ని 10 మందికి అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ పనులన్నీ మనకి చేస్తూ ఉన్నామన్నమాట.
శ్యామ్ గారు, చాలా చాలా మంచి విశేషాలు చెప్పారు. అంటే మీరు ఇప్పుడు వేదం మీరు నేర్చుకునేటప్పుడు యజుర్వేదం 12 సంవత్సరాలు నేర్చుకున్నారా శ్యామ్ గారు మీరు?
అవునండి, యజుర్వేదం 12 సంవత్సరాలు ఉంటుంది. క్రమము, ఘనము అనే రెండు విభాగాలు ఉంటాయి ఇందులో. స్మార్తమనం వేరే ఒకటిగా ఉంటుంది. అంటే మనం నిత్యం ఏవైతే మనకు ఇంట్లో ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఉంటాయో, వివాహాలు, గృహప్రవేశాలు ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయో, వాటన్నిటికి ఉపయోగపడేది స్మార్తము అని అంటాము. అది కాకుండా ఈ వేదాన్ని బోధించేటువంటి స్థాయికి రావాలి అంటే క్రమం అనే ఒక స్థాయి ఉంటుంది. అది 12 సంవత్సరాల కోర్సు అన్నమాట. ఆ 12 సంవత్సరాల కోర్స్ ని మా ఊర్లోనే 1951 నుంచి ఇక్కడ ఒక పాఠశాల నడుస్తుంది, శ్రీ మహాదేవ వేద పాఠశాల. ఆ పాఠశాలలో
చెప్పండి, మధ్యలో కట్ అయింది.
1951 నుంచి మా ఊర్లోనే శ్రీ మహాదేవ వేద పాఠశాల అనే పేరుతో ఒక గొప్ప వేద పాఠశాల నడుస్తుంది. దాదాపుగా 100కు పైన విద్యార్థులు ఇక్కడ వేదాధ్యయనం చేశారు.
ఏ జిల్లా ఒకసారి చెప్పరా మన శ్రోతలందరికీ?
తప్పకుండా అండి, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందు ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుతం మంచిర్యాల జిల్లా పాండూరు మండలం అచ్చిలాపూర్ అనేటువంటి ఒక విలేజ్ లో మహాదేవ వేద పాఠశాల 1951లో ప్రారంభమై ఇవాళకి కూడా 200 మంది విద్యార్థులు ఈ రోజు వరకు దాంట్లో వేదము, స్మార్తము అధ్యయనం చేశారు. అక్కడ
ఆ
పాఠశాలలో ప్రస్తుతం 30 మంది విద్యార్థులు ఇంకా ఇప్పుడు అధ్యయనం చేస్తూ ఉన్నారు.
ఇప్పుడు పాఠశాలలోనే నేను కూడా శ్రీ మహాదేవ పాఠశాలకి, వేద పాఠశాలకి ఫేస్బుక్ పేజ్ ఏమన్నా ఉందండి?
ఉందండి,
చెప్పండి. చెప్పండి, ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే గనక తప్పనిసరిగా చూస్తారు.
అట్లాగే తప్పకుండా, శ్రీ మహాదేవ వేద పాఠశాల SHRI MAHADEVAPATHASHALA శ్రీ మహాదేవ వేద పాఠశాల అనే పేరుతో కనుక మీరు ఫేస్బుక్ లో సెర్చ్ చేసినట్టయితే దీనికి సంబంధించినటువంటి ఒక పేజ్, ఒక అకౌంట్ కూడా కనబడుతుంది. మీరు దాన్ని ఫాలో అవటం ద్వారా దీని అప్డేట్స్, దీనిలో జరిగేటువంటి యాక్టివిటీస్ మీరు తెలుసుకోవచ్చు.
అలాగే శ్యామ్ గారు, మన శ్రోతలకి మీ పరిచయం తో పాటు దాన ధర్మ, మేము చేసిన మన వేద పాఠశాల కోసం మనం చేసిన కార్యక్రమం కూడా ఒక ఒక్కసారి నేను శ్రోతల కోసం చెప్తాను, మీరు మాకు ఎలా పరిచయం అయ్యారనే విషయం కూడా శ్రోతలు తెలుస్తుంది. 2 సంవత్సరాలు, 1.5 సంవత్సరం క్రితము శ్యామ్ ప్రణీత్ శర్మ గారు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు నాకు. పరిచయం అయిన మాటల్లో వాళ్ళ వేద పాఠశాలకి చిన్న రిక్వైర్మెంట్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఒక చిన్న వాటర్ పైప్ లైన్ ఒకటి కావాలి అని చెప్పి నాకు పరిచయం అయ్యారు. అలాగే ఒక 2 నెలల టైం తీసుకొని ఆ వాటర్ పైప్ లైన్, అలాగే కొంత చిన్న రూఫ్ వేయటం కూడా జరిగింది. సో అలా పరిచయం అయిన శ్యామ ప్రణీత్ గారు ఇలా ఈరోజు షోలో మనం పరిచయం చేసుకోవటం, అలాగే భారతీయత మన బాధ్యతలో సంస్కారాల గురించి మాట్లాడే పరిచయం వరకు పెరిగింది. శ్యామ్ గారు, ఇప్పుడు శ్యామ్ గారు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ మనం టాపిక్ లో వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మన సనాతన ధర్మానికి ఉన్న ముఖ్యమైన, అంటే దైనందిక జీవితంలో మనం చేసే కార్యక్రమాలు, అంటే ప్రతిరోజు చేసే సంధ్యావందనం కానివ్వండి, పూజ కానీ, పునస్కారాలు కానివ్వండి, ఇవన్నీ కాకుండా మనకి వేదం విధించినటువంటి అంశాల్లో సంస్కారాలు చాలా ఇంపార్టెంట్ కదా శ్యామ్ గారు. ఈ సంస్కారాల గురించి ఒకసారి మన శ్రోతలు చెప్పే ప్రయత్నం చేద్దాం, మనం ఒకసారి దాని గురించి డిస్కస్ చేద్దామా? చెప్పండి శ్యామ్ గారు, మనకి అసలు వేదంలో మనకి సనాతన ధర్మంలో అసలు ఎన్ని సంస్కారాలు ఉన్నాయి, అసలు మనం ఈ రోజు ఎన్ని సంస్కారాలు ఆచరిస్తున్నాము, అసలు ఈ సంస్కారాల వల్ల ఉపయోగాలు ఏంటి?
ప్రపంచంలో ఎన్నో ధర్మాలు ఉన్నాయండి. ఎన్ని ధర్మాలు ఉన్నప్పటికీ మన భారతీయ సనాతన ధర్మం ఇవాళకి ప్రపంచంలో ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. దానికి ఏమిటి, దానికి అంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఎందుకు వచ్చింది, దానికి ఆ విశిష్టత ఏమిటి అని చూస్తే, దీంట్లో ఉన్నటువంటి మౌలికమైనటువంటి కొన్ని లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ లక్షణాలే ఈ ధర్మానికి ఈ విశిష్టతను తీసుకొచ్చాయి. ఏమిటి ఆ లక్షణాలు ఏమిటి అంటే, విగ్రహారాధన, కర్మ సిద్ధాంతము, ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ షోడశ సంస్కారాలు, ఇవన్నీ కూడా
పునర్జన్మ సిద్ధాంతం, అంటే కర్మ సిద్ధాంతం అనుకోండి.
అవునండి, ఆ పునర్జన్మ సిద్ధాంతము, విగ్రహారాధన, తర్వాత ఈ సంస్కారాలు కూడా మన హిందూ ధర్మానికి, ఏదైతే మనం సనాతన ధర్మంగా, హిందూ ధర్మంగా పిలువబడుతున్నటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉందో దానికి విశిష్టతను తీసుకొచ్చాయి. ఇది వేటికి వేరే ఏదో ఇతర ధర్మానికి లేనటువంటి గొప్ప విశిష్టత. ఇది
అవునండి,
ఇది సామాన్యుడికి కూడా ఆకర్షిస్తాయి. సామాన్యుని కూడా ఈ ఈ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విశిష్టత ఏంటంటే, ఇతరులని ఇది బాగా ఆకర్షిస్తూ ఉంటారు. అటువంటి వాటిలో ఈ సంస్కారాలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
అసలు మామూలుగా శ్యామ్ గారు ఒక క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్, అసలు సంస్కారం అంటే అంటే ఏంటండి, అంటే ఉన్న పరిస్థితి నుంచి ఒక మెట్టు పైకి వెళ్ళటమా? సంస్కారం అనే పదానికి అసలు వేదంలో ఉన్న అర్థం ఏంటండి?
తప్పకుండా అండి, మనిషి తనలో కొన్ని గుణాలు ఉంటాయి, మంచి చెడు ఇలాంటి కొన్ని గుణాలు ఉంటాయి. అందులో ఉండేటువంటి చెడు గుణాలను విడిచిపెడుతూ మానవత విలువలను కాపాడుకుంటూ ఉన్నతమైనటువంటి దారిలో నడుస్తూ, ఏదైతే వేదంలో కొన్ని సంస్కారాలు, ఈ చెప్పినటువంటి మనం మాట్లాడుకుంటున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో సంస్కారాలు, ఆ సంస్కారాలని ఆచరిస్తే ఏమవుతుంది అంటే, ఆయన ఆచరిస్తున్నటువంటి వాడు జ్ఞానవంతుడు అవుతాడు, మనిషి మాధవుడిగా మారుతాడు. అంటే సంస్కారాలు స్టెప్ బై స్టెప్, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఆచరిస్తూ వెళ్ళడం ద్వారా మనిషి తాను సంస్కారవంతుడై మాధవుడికి దగ్గరగా అవుతాడు, అంటే భగవంతుడికి దగ్గరగా అవుతాడు.
అంటే స్పిరిచువల్ జర్నీలో ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ముందరికి వెళ్ళే అవకాశం మన సనాతన ధర్మం ఇస్తుంది.
అవునండి, ఖచ్చితంగా, అంటే జీవన సంపూర్ణత్వానికి దగ్గరగా తీసుకెళ్తుంది.
కరెక్ట్ కరెక్ట్, అంటే మనం మనం ఉన్న లైఫ్ ని, మన దైనందిక జీవితాన్ని గడుపుతూనే మనం స్పిరిచువాలిటీకి, పరమాత్మకి ఎంత దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంది, ఈ సంస్కారాలన్నీ ఆ అవకాశాన్ని మార్గం చూపిస్తూ మనకు సుగమంగా చేస్తున్నాయి.
అవునండి, పరిపూర్ణమైనటువంటి జీవనం అంటాం కదా, మనం మామూలుగా భారత భాషలో చెప్తూ ఉంటాం పరిపూర్ణమైన జీవనం గడిపాలి అని చెప్పి అంటూ ఉంటాం.
అవును,
ఆ పరిపూర్ణమైన జీవనం గడపాలి అంటే ఈ సంస్కారాలన్నీ చేసుకోవాలి.
అవును,
ఈ సంస్కారాలు మరి చెప్పండి.
సారీ, ఇప్పుడు మనం మొదటి సంస్కారం నుంచి వద్దాము శ్యామ్ గారు.
ఓకే,
ఇప్పుడు మనం అంటే పుట్టిన దగ్గర నుంచి మన సంస్కారాలు ఉంటాయి. అంటే సంస్కారాలు అంటే నాకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే బారసాల ఇట్లాంటి నామకరణం, బారసాల అన్నప్రాసన, ఇక్కడి నుంచి నాకు అర్థమైన సంస్కారాలు అని అనుకుంటాం మనం. పుట్టక ముందు కూడా మనకి ఈ సంస్కారాలు ఏమన్నా ఉంటాయా అండి? అసలు దీనికి ఇది ఫస్ట్ స్టెప్ ఏంటి అసలు సంస్కారాల్లో?
తప్పకుండా అండి, ఈ సంస్కారాలు ఏమిటి అని చెప్పబోయే ముందు ఇంకొక సబ్జెక్ట్ ని కూడా మీకు చెప్తాను.
తప్పనిసరి.
అసలు ఇంకా సంస్కారాల్లో ఇంకా ఏంటి, అసలు సంస్కారం ద్వారా మనం సంస్కారం చేసుకుంటే జీవనం పరిపూర్ణం వస్తుందా, దానికి ఏమిటి అంటే సింపుల్ గా ఒక మనం ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక గుడ్డ పేరు ఉంది, గుడ్డ, దానికి మనం మూడు రంగులు అద్దుతున్నాం. ఆ మూడు రంగులు అద్దితే అది ఏమవుతుందంటే జాతీయ పతాకం అవుతుంది.
అవును,
అంటే మూడు రంగులు అద్దటం అనేటువంటి ఒక సంస్కారం, దాన్ని జాతీయ పతాకంగా చేసి దానికి దేశ ప్రజలంతా దానికి వందనం చేసేటువంటి స్థితికి తీసుకొస్తుంది ఆ మూడు రంగులు అద్దడం అనేటువంటి సంస్కారం. అట్లాగే ఒక రంగు కాగితం మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు సంతకం చేస్తే అది ఒక కరెన్సీ నోట్ గా మారుతుంది. అంటే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారి సంతకం ఆ నోటుని, ఆ కాగితాన్ని నోటు గా మార్చింది.
అవును,
అట్లాగే ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక సామాన్యంగా మనలో తిరిగేటువంటి ఒక వ్యక్తి, ఇవాళ వరకు నిన్నటి వరకు మనలో తిరిగేటువంటి ఒక వ్యక్తి ఉన్నట్టుండగా ఒక ఎన్నికల ప్రక్రియ ద్వారా, అంటే ఆ సంస్కారం ద్వారా ఇవాళ మనలో ఉన్నటువంటి ఒక వ్యక్తి రేపు ఎమ్మెల్యేనో ఎంపీగానో లేకపోతే ఇంకో పదవో ఏదో ఒక పదవిని పొంది దాని ద్వారా రాజ్యాంగ బద్ధమైనటువంటి హోదాలోకి వెళ్తున్నాడు.
అవును,
అంటే ఇక్కడ ఎన్నికల ప్రక్రియ అనే ఒక సంస్కారం ఏదైతే ఉందో ఆయనకు ఒక హోదాను కట్టబెట్టింది. ఇట్లాగా ఒక సంస్కారాలు ఏవైతే మనిషిని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి
కరెక్ట్
అట్లా తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట.
అంటే బేసికల్ గా ఒక ఫ్రేమ్ వర్క్.
అవునండి,
బాగున్నాయండి ఉదాహరణలు, అందరికి అర్థమయ్యేలాగా ఉన్నాయి.
అవునండి, ఆ స్థాయిలో ఇట్లాగా ఒక్కొక్క స్థాయిలో మనిషికి ఆ సంస్కారాలు అవసరం పడుతూ ఉంటాయి. ఆఖరికి ఒక ప్రాణం లేని ఇనుప ముక్క కూడా అగ్నిలో వేసాం అనుకోండి, అగ్నిలో వేసి దాన్ని నాలుగు దెబ్బలు వేస్తే అది మనకి ఏ వస్తువు రూపంలో కావాలో ఆ వస్తువు రూపంలోకి వస్తుంది.
అవును,
అప్పుడు దానికి ఈ అగ్నిలో వేయటం అంటే మనం అగ్నిలో వేసి కాలుస్తూ ఉంటాం దాన్ని, ఆ ఇనుప ముక్కని.
అవును,
ఆ కాల్చి దాని మీద నాలుగు దెబ్బలు, సుట్టుతో నాలుగు దెబ్బలు వేస్తే గానీ అది దానికి కావలసినటువంటి రూపం రాదు, అంటే ఆ దెబ్బలు పడాలి దాని మీద, అంటే ఆ సంస్కారం అవ్వాలి దానికి.
అవును అవును,
అట్లాంటి స్థాయిలో అప్పుడే సంస్కారంగా అయ్యి దానికి మనకు కావలసినటువంటి రూపానికి వస్తుంది. అట్లాగే మనిషి తాను కోరుకున్నటువంటి స్థితికి చేరుకోవాలంటే ఈ సంస్కారాలు ఆచరించాలండి. ఇది సంస్కారాలు ఎందుకు చేసుకోవాలి అనే దానికి ప్రాథమికంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఇకపోతే మీరు అడిగారు ఏంటి సంస్కారాలు, దాన్ని ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పేసి, మనిషికి సంస్కారాలు అనేవి తనకు తాను మాత్రమే చేసుకోడండి. అంటే మనిషి తన సంబంధం లేకుండా కూడా కొన్ని సంస్కారాలను ఆచరించాల్సి వస్తుంది. ఎట్లాగా ఏమిటి అంటే తల్లి గర్భంలో పడక ముందు నుంచి, అంటే ఒక జంటకి వివాహం అవ్వగానే గర్భాధానం చేస్తారు, అక్కడే మొదటి సంస్కారం ప్రారంభమవుతుంది ఆ జంటకి, ఆ దంపతులకి. ఆ తర్వాత
అంటే వివాహం, వివాహం గురించి చెప్తున్నారా శ్యామ్ గారు?
లేదండి, వివాహం గురించి కాదు, వివాహంలో చేసేటువంటి ఒక ఒక సంస్కారం చెప్తున్నాను. వివాహం కాదు, ఆ సబ్జెక్ట్ మనం మళ్ళీ ఇంకో కొంచెం సబ్జెక్ట్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం తప్పకుండా.
ఓకే,
ఆ వివాహం నుంచి మనిషి సంస్కారాలు ప్రారంభం అవుతాయని చెప్తున్నాం.
ఓకే ఓకే, అర్థమైంది.
ఆ గర్భాధానం అనేది మనకు అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత, తల్లి గర్భంలో ఒక పిండం ఏర్పడిన తర్వాత, దానికి మనం సామాన్యంగా లౌకికంగా కూడా వ్యవహారంలో చేస్తూ ఉంటాం ఏమిటంటే సీమంతం అని చేస్తూ ఉంటాం.
అవును,
ఆ సీమంతం ఇంకొక సంస్కారం. అంటే గర్భాధానం మొదటిది అయితే సీమంతం అనేది రెండవ సంస్కారం. ఇది రెండు ఆ వ్యక్తికి సంబంధం లేకుండానే జరుగుతాయి.
అంటే మనం మనం ఈ భూమి మీదకి రాకముందలే ఈ రెండు సంస్కారాలు జరిగిపోయి ఉంటాయి.
అవునండి, గొప్ప విశేషం అదే. ఇప్పుడు మనం అన్ని మన పేరునే జరిగిపోతాయి, మనమే అన్ని చేస్తాం అనుకుంటాం, కానీ మనం రాకముందే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా తయారైపోయింది అక్కడ.
అవును,
మనకి కావలసినటువంటి మనం సంస్కారంగా పుట్టాలి, సంస్కారంగా పెరగాలి అంటే ఏం చేయాలి అక్కడ తల్లిదండ్రులు చేసేస్తున్నారు వాళ్ళు అక్కడ.
అవును,
అంటే మనం రోడ్డు మీదకి వచ్చిన తర్వాత, మనం భూమి మీదకి వచ్చిన తర్వాత చక్కగా చక్కటి మార్గంలో ప్రయాణం చేయడానికి రోడ్డు మ్యాప్ అంతా అక్కడే సిద్ధమైపోతుంది. అది సీమంతం అన్నమాట.
ఇక్కడ కూడా శ్యామ్ గారు, ఇక్కడ మన శ్రోతలకు అర్థమయ్యేలాగా ఇక్కడ కూడా అమెరికాలో కూడా సహజంగా ఇక్కడ ఉన్న వీళ్ళ కల్చర్ లో కూడా బేబీ షవర్ అనే కార్యక్రమం చేస్తారండి. సో సహజంగా మన సీమంతం లాగానే ఉంటది అది కూడా. కాకపోతే ఇక్కడ కొంచెం ఇక్కడ ఉన్న కల్చర్ కి తగ్గట్టుగా బేబీ షవర్ చేసుకుంటారు.
ఓకే,
అది ఒక్కసారి చెప్దామని. చెప్పండి శ్యామ్ గారు, చెప్పండి.
ఓకే అండి, అంటే అన్ని ఏదైనప్పటికీ ధర్మం ఏదైనప్పటికీ మనిషికి సంస్కారం ఏర్పడంలో మన ధర్మానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇంకా ఏది ఇవ్వలేదు. అది సందేహం, నిస్సందేహంగా చెప్పొచ్చు.
అవునండి, అవును, వాస్తవం వాస్తవం.
ఆ తర్వాత సీమంతం తర్వాత మళ్ళీ మనం ముందుకు వస్తే ప్రధానమైనటువంటి సంస్కారం గురించి చెప్తాను, అది నామకరణం. అంటే సీమంతమైంది, అబ్బాయో అమ్మాయో పుట్టారు, అప్పుడు మనం 21 రోజునాడు, అంటే 21 డే చేస్తాం కదా మనం.
అవునండి,
ఆ 21 రోజునాడు
11th డే కూడా చేస్తారు కదండి.
అవునండి, దాన్ని జాతకర్మ అంటాం దాన్ని.
అది కూడా సంస్కారం, జాతకర్మ కూడా సంస్కారం కింద వస్తుందా, లేకపోతే నామకరణం జాత ఇది ఈ రెండు ఒకటేనండి?
అది జాతకర్మ కూడా సంస్కారమేనండి, అది కూడా సంస్కారమే. అది కూడా ఒక సంస్కారమే. అయితే మనం ప్రధానంగా కొన్నింటిని చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి.
ఓకే ఓకే, అర్థమైంది.
అందులో నామకరణం అనేది ప్రధానంగా తీసుకుంటాం. యాక్చువల్ గా మనకి మనకి చెప్పబడ్డ సంస్కారాలు 40 అండి.
40
సంస్కారాలు
కదా శ్యామ్ గారు?
అవునండి, 16, 40 నుంచి. అంటే మనం ఇవాళ ఏదైతే చేయగలుగుతున్నామో కొన్నింటికి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కానివ్వండి, ఇవాళ మనకు అందుబాటులో ఉన్నటువంటి వనరులు వీటన్నిటి దృష్ట్యా మనం మన పెద్దలు ఏం చేశారంటే వాటిని 16 తీసుకొచ్చారు. ఈ 16 సంఖ్యకి కూడా ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉందండి. మనం చంద్రుల్లో 16 కళలు అని చెప్తాం మనం, షోడశ కళా ప్రపూర్ణుడు చంద్రుడు.
అవును,
అంటే 16 కళలతోటి ప్రకాశిస్తూ ఉంటాడు చంద్రుడు. అట్లాగే ఈ 16 సంస్కారాలు మనకి కనుక పూర్తవుతే మనం కూడా చంద్రుడి లాగా పరిపూర్ణమైనటువంటి బింబంతో షోడశ కళా ప్రపూర్ణులాగా ప్రకాశిస్తాము అని చెప్పేసి ఒక ఉద్దేశంతో సంస్కారాలను 16 తీసుకొచ్చారు మన ఋషులు.
బాగుందండి,
వీటినే మనం షోడశ సంస్కారాలు అంటామండి. ఈ షోడశ సంస్కారాల్లో ఇట్లాగా మనం నామకరణం కూడా ఒక సంస్కారం.
నామకరణం సహజంగా ఎక్కువ మంది చేసేది నామకరణమే కాబట్టి మనం ఇక్కడ అది కూడా మనం మాట్లాడదాం అండి.
అట్లాగే తప్పకుండా అండి, నామకరణం కూడా ఒక మంచి విశిష్టమైనటువంటి సంస్కారం.
అవును,
ఈ నామకరణాన్ని కూడా ఊరికే ఏదో ఇష్టం వచ్చినట్టుగా చెప్పలేదు మన వేదాలు శాస్త్రాలన్నీ కూడా.
అవును,
ఏ సందర్భంలో పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, పుట్టినప్పుడు తగినటువంటి ఆ నెల ఏమిటి, ఆ నెలకి తగినటువంటి పేరేమిటి, ఇట్లా దానికి కొంచెం ప్రక్రియలు ఉన్నాయండి.
అవును,
ఒక పేరు అతనికి సమాజంలో గుర్తింపు పొందాలి అంటే ఒక పేరు ఉండాలి, ఏదో ఒక పేరు ఉండాలి కదా, రాముడో ఇంకో పేరో ఇంకో పేరో ఏదో ఒక పేరు ఉండాలి, వాడికి సమాజంలో గుర్తింపు రావాలి, లేదా గుర్తింపు ఆ సమాజం అతన్ని గుర్తుపట్టాలి అండి.
అవును,
అప్పుడు ఈ పేరు పెట్టడం కోసం వెంటనే మనకి ఏర్పాటు చేసినటువంటి సంస్కారం ఈ నామకరణం.
అవును,
దీనికి కూడా చక్కటి ప్రయోగం ఉంది, దానికి విధానం ఉంది, చేయాల్సినటువంటి ఎట్లా చేయాలి, దానికి విధి విధానం ఏమిటి, ఇవన్నీ కూడా మనకి చెప్పబడ్డాయి శాస్త్రంలో.
అవును, అంటే ఇక్కడ శ్యామ్ గారు, నేను ఇక్కడ ఒక్కసారి శ్రోతలకి ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను. ఇక్కడ అమెరికాలో వేరే దేశాల్లో అయితే కనుక మనకి హాస్పిటల్లో పుట్టినప్పుడు సహజంగా మనం డిశ్చార్జ్ అయ్యే లోపు పేరు చెప్పాలి అంటారు. సో అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పుట్టిన సమయం, తేదీ, నక్షత్రం ఇవన్నీ చూసి ఒక అక్షరం, రెండు మూడు అక్షరాలు డిసైడ్ చేసుకొని వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పటం, వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన పేరు ఇక్కడ రిజిస్టర్లో రాపించడం, మళ్ళీ అయిన తర్వాత నామకరణం చేస్తూ ఉంటారు. సో ఇట్లాగే ఇక్కడ కొంతమందితో, మా అమెరికన్ కొలీగ్స్తో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారండి, అదేంటి మేము పుట్టక ముందలే మేము డిసైడ్ చేసేస్తాము, మీరు పుట్టిన తర్వాత ఎట్లా డిసైడ్ చేస్తారు అని అడుగుతూ ఉంటారు. సో మేము చెప్తా అన్నమాట, అప్పుడు మా సనాతన ధర్మంలో, మా హిందూ సాంప్రదాయంలో మాకు నక్షత్రం అని ఉంటుంది, ఆ నక్షత్రం, పుట్టిన తేదీ, తిది అని కూడా ఉంటుంది. సో ఈ మూడు కలిపి ఒక అక్షరం ఉంటుంది, ఆ అక్షరంతో మొదలు పెడతాము మేము మా పేరు అంటే. వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారండి, చాలా ఆశ్చర్యపోయి వాళ్ళు ఇంట్రెస్టింగ్ అడుగుతారు మనల్ని ఆ విషయాలన్నీ. సో చాలా 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 గొప్పగా ఉంటది అది.
అందుకే మొదలే చెప్పుకున్నాం, మన ధర్మాన్నే కాదు ఇతరుల్ని కూడా ఆకర్షిస్తూ ఉంటాయి మన సంస్కారాలు అని చెప్పేసి మనం షో మొదట్లో ప్రారంభంలోనే చెప్పుకున్నాం ఆ విషయాన్ని.
అవునండి, అవును.
మన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే మనల్ని కాదు, మన ధర్మం వైపు అట్టి పెడుతూ ఇతరులని కూడా ఈ దిశగా వాటిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇది ఈ ధర్మంలో ఉన్న గొప్ప విషయం అది.
అవును, మంచి వాడు చెప్పారు. అవును,
ఇది ఇంకో సంస్కారాల్లో ఉన్న గొప్ప విషయం అంటే ఏ సమయానికి ఏ సంస్కారాన్ని చేయాలో బాగా ఆలోచించి పెట్టారు. అంటే ఊరికి ఏదో పుట్టాడు కదా ఇవాళ పేరు పెట్టాయి, లేకపోతే పుట్టక ముందే నెల రోజుల ముందే పేరు పెట్టాయి అలా చెప్పలేదు. ఏ సమయానికి ఒక వ్యక్తికి ఏ సమయానికి ఏది అవసరం,
అవును,
అంటే ఉదాహరణకి తీసుకుంటే మనం ప్రకృతిని ఒక ఉదాహరణగా తీసుకున్నట్టయితే ఒక రైతు ఉన్నాడండి, ఆ రైతు వ్యవసాయం చేసేటప్పుడు వర్ష ఋతువు వస్తుంది అని ముందు తెలుసుకుంటాడు. అంటే ఇప్పుడు ఇప్పుడు నడుస్తుంది, ఇప్పుడు మనకి వర్ష ఋతువు వస్తుంది, వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఏం చేసుకుంటాడు అతనంటే ఆ తన పొలం ఏదైతే ఉందో ఆ వ్యవసాయ క్షేత్రం దాన్ని శుభ్రం చేసుకుంటాడు, అక్కడ ఉన్నటువంటి ముళ్ళు అవన్నీ తీసేసి ఆ రాబోయేటువంటి వానాకాలాన్ని ముందుగానే ఊహించుకొని అక్కడ తన గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని శుభ్రం చేసుకుని రెడీగా పెట్టుకుంటాడు. వచ్చేది వర్షాకాలం కాబట్టి దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకోవాలి, వర్షం పడితే దున్నుకోవాలి, వ్యవసాయానికి ఆ విత్తనాలు కావాలి, పనిముట్లు కావాలి, ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటాడు.
అవును,
ఇట్లాగే అంటే మరి అతను ఇప్పుడు చేసుకోకుంటే ఏమవుతుంది అంటే అతను చేసుకోకపోయినంత మాత్రమే ఏమీ అవ్వదు, వర్షాకాలం దాటిపోతుంది, మళ్ళీ చలికాలం వస్తుంది, అతను నష్టపోతుంది.
అవును,
ఈ విషయాన్ని ముందుగానే గుర్తుపెట్టుకుని అతను కావలసినటువంటి ఈ బ్యాక్ ఏదైతే ఉందో అంటే వెనుక ఏర్పాట్లు చేసుకోవాల్సింది, అంటే ఆ వర్షాకాలం రాక ముందుగానే ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఆ ఏర్పాట్లన్నీ చేసుకుని తయారుగా ఉంటారు.
అవును,
అట్లాగే మనం ఇప్పుడు ఒక్కొక్క సమయానికి ఆ వ్యక్తి పుట్టినప్పటి నుంచి పెరుగుతున్న క్రమంలో పుట్టక ముందు నుంచి ఆ చివరి వరకు అంటే చనిపోయే చివరి వరకు జరుగుతున్నటువంటి వివిధ స్థాయిల్లో ఏ సమయానికి ఏ సంస్కారం అవసరం అనేది ఆ సమయంలో మనకి కరెక్ట్ గా ఫిక్స్ చేసి పెట్టారు. మనకి చూశారు అతనికి ఏదో ఒక పేరుతో పిలవాలి, అప్పుడు నామకరణం పెట్టారు పేరుతో పిలవాలి కాబట్టి.
అవును,
అట్లాగా ఆ సమయానికి అది అవసరం కాబట్టి ఆ నామకరణాన్ని ఏర్పాటు చేశారండి. మీరు అన్నట్టుగా ఆ నామకరణాన్ని కూడా మన జ్యోతిష్ శాస్త్రం చక్కగా దానికి వివరాలన్నీ చెప్పింది, దానికి చర్చించుకోవాల్సినటువంటి వివరాలన్నీ దానికి మన జ్యోతిష పండితులు ఈనాటికి కూడా ఏ సమయంలో గుర్తు ఎట్లా ఉంటాడు అనేది భవిష్యత్తుని కూడా ఊహించి చెప్పగలిగినటువంటి పండితులు ఈనాటికి ఉన్నారు.
అవునండి, అంటే ఒక్కొక్క సంస్కారంలో శ్యామ్ గారు ఇప్పుడు చూడండి, ఒక్కొక్క సంస్కారంలో ఏదో మనం ఆ టైంకి చేయటం అనే కాకుండా అది ఎట్లా చేయాలి, అది శాస్త్రోక్తంగా ఎట్లా చేయాలి అనే సైన్స్ కూడా మళ్ళీ దాగుంది దీంట్లో. పేరంటే ఓకే నీకు 6 నెలలు వచ్చినాయి ఆ పేరు పెట్టండి, ఆ నీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టడం అట్లా కూడా కాదు. అంటే ఒక దెర్ ఈస్ ఎ స్పెసిఫిక్ ప్యాటర్న్, అంటే ఒక పద్ధతి ప్రకారం మన జ్యోతిష్ శాస్త్రంలో ఏముంది దాన్ని బట్టి మళ్ళీ మనం పెడుతున్నాం, అంతేగాని ఏది పడితే అది అట్లా పెట్టట్లేదు.
లేదండి, అంటే ఏ నక్షత్రంలోకి వచ్చారో ఆ నక్షత్రాన్ని అనుసరించి పేరు పెట్టడం అనేది ఒక అలవాటులో ఉంది. అంటే పలానా నక్షత్రంలోకి వచ్చారు అది జన్మనామంగా తీసుకొని మాసనామం జన్మనామం వ్యవహారిక నామం అని 3 నామాలు ఉంటాయండి. ఆ నెలలో ఏ నెలలో పుచ్చాడు, చైత్ర మాసంలో పుచ్చాడు, దానికి సంబంధించినటువంటి ఒక పేరు ఉంటుంది. ఆ తర్వాత అతను నక్షత్రం ఏమిటి, నక్షత్రానికి సంబంధించి ఒక పేరు ఉంటుంది. ఇది కాక వ్యవహారిక నామం అంటే మనం నిత్యం పిలుస్తూ ఉంటాం కదా, ఇప్పుడు వెంకట్ గారు అనగానే మీరు గుర్తుకొస్తారు, ఇది మీ వ్యవహార నామం.
అవును,
ఇట్లాగా 3 పేర్లు ఉంటాయి మనిషికి. ఆ 3 పేర్లలో వ్యవహార నామం అనేది ఎక్కువగా వాడుకలో ఉంటుంది, మిగతా నామాలు ఆయా స్థాయిలలో అంటే ఆయా అవసరాలను బట్టి వాళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటాం మనం వాటిని.
ఓకే సరే శ్యామ్ గారు, మనం నెక్స్ట్ దానికి వెళ్దామండి.
షూర్, తప్పకుండా. ఆ తర్వాత మనకు వచ్చేసి ప్రధానమైనటువంటి సంస్కారం ఇంకొకటి ఉందండి, అన్నప్రాశన.
అవును,
21 అంటే నామకరణం ఏదైతే చేశామో ఆ తర్వాత మనం చేస్తున్నటువంటి వ్యవహారంలో ఎక్కువగా అందరూ ఆచరిస్తున్నటువంటి సంస్కారం ఏదైతే ఉంది అంటే అది అన్నప్రాసన. ఇవాళ చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారండి, అంటే మా అబ్బాయికి అన్నప్రాసన ఎప్పుడు చేయించాలి, ఎట్లా చేయాలి అన్నప్రాసన అనే ఇవాళ ఆసక్తి అందులో ఉంది. అంటే మనం ఇవాళ సామాజిక మాధ్యమాల ద్వారా అయితేనేమి లేకపోతే ఇవాళ మీడియా ద్వారా అయితేనేమి అందరిలో ఒక స్పృహ పెరుగుతుంది.
అవును,
ఒకప్పటి కంటే ఇప్పుడు ఇంకా స్పృహ అందరికి అందుబాటులోకి ఈ ఎక్కువగా అవకాశం ఎక్కువగా వస్తుంది. అన్ని విషయాలు తెలుసుకోవడానికి అందరికి అవకాశం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా కలుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఈ గొప్పతనం కూడా సంస్కారాల్లో ఉండేటువంటి గొప్పతనం కూడా తెలుసుకొని అందరూ అడుగుతున్నారు మామూలుగా, ఏమండి మేము అన్నప్రాసన ఎప్పుడు చేయాలి అబ్బాయికి. అంటే ఈ అన్నప్రాసన ఒక సంస్కారం అనేది వాళ్ళకి తెలిసి చేసినా తెలియక చేసినా దాని ఫలితం వస్తుంది తప్పకుండా. అంటే కొంతమంది అన్నప్రాసన ఒక సంస్కారం ఇది చేయాలి అని తెలుసుకొని చేస్తుండవచ్చు, కొంతమంది మా పక్కింటి వాళ్ళు చేశారు మనం కూడా చేద్దాం అనే ఆలోచనతో చేస్తుండవచ్చు. ఏ రకంగా చేసినా కూడా దాని ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది.
చెప్పండి.
మనకి సామాన్యంగా 6 నెలల్లో చెప్తారండి.
అవును, అదే అడగబోతున్నాను.
6 నెలల్లో చెప్తాడు చూడండి, మనకి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనకి లింక్ అయింది. 6 నెలలకి పుట్టినటువంటి ఆ పిల్లవాడు ఆ అమ్మాయో అబ్బాయో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఘన రూపమైనటువంటి అంతవరకు తల్లిపాలు తగ్గుతున్నటువంటి ఆ పిల్లవాళ్ళు ఆ అబ్బాయి అమ్మాయి కాస్త ఘన రూపమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి ఆ కడుపులో ఉన్న వ్యవస్థ తయారవుతుంది.
అవును,
అప్పుడు మనం పెట్టారు అన్నప్రాసన అని చెప్పేసి.
అవును, అందుకనే డాక్టర్ ఇప్పుడు అదే కదండి చెప్తున్నారు, 6 నెలలు అయిన తర్వాత మీరు సాలిడ్స్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు.
అవునండి, అందుకే మనం అన్నప్రాసన నాడే ఆవకాయ అని కూడా ఒక వాడుకలో ఉంది.
అవును,
మనం అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టాం, ఆ ఆవకాయ తినడానికి మళ్ళీ కొంచెం టైం పడుతుంది వాడికి.
అవును,
పుట్టిన ఎవరైతే అమ్మాయి అబ్బాయి ఉన్నారో నెలకో 2 నెలలకో ఈ సంస్కారాన్ని పెట్టలేదు కరెక్ట్ గా. వాడు ఎన్ని ఎన్ని రోజులకైతే దీన్ని తినగలుగుతాడు డైజెస్ట్ అరిగించుకోగలుగుతాడు అనే ఈ అంత బేరీజ్ వేసుకొని 6 నెలలకి సుమారుగా 6 నెలలకి మనకి అన్నప్రాసనాన్ని పెట్టారండి.
అవును, మనకి ఆ అన్నప్రాసన తర్వాత మనం చెవు పోగులు అను కేశఖండన ఈ రెండు కలిపి ఒక సంస్కారమా లేకపోతే ఏంటంటే ఈ రెండు సపరేటా మళ్ళీ?
అంటే నిజానికి అవి రెండు విడివిడిగా ఉన్నాయండి, అయితే ఇవాళ అవి రెండు కలిపి చేస్తున్నారు.
ఓకే, నెక్స్ట్ అవి. అవును అవును,
అవి రెండు కలిపి చేస్తున్నారు, అవి రెండు విడివిడిగా ఉన్నాయి.
అంటే ఫస్ట్ ఫస్ట్ కేశఖండన అంటే పుట్టెంటుకలు తీయించడం కదండి నెక్స్ట్ అన్నప్రాసన తర్వాత?
అవునండి, అన్నప్రాసన తర్వాత మనం వచ్చేస్తే కేశఖండనం అనేది ఒక సంస్కారం.
అంటే ఫస్ట్ లేయర్.
అవునండి, వాళ్ళకి మనం అంతవరకు పుట్టిన అబ్బాయి అమ్మాయి వాళ్ళకి అంతవరకు జుట్టు తీయకుండా ఆ తీసాలని అట్లాగే ఉంచి ఇష్టదైవం వాళ్ళ ఇష్టదైవం తిరుమల వెంకటేశ్వర స్వామి లేకపోతే వేములవాడ రాజేశ్వర స్వామి లేకపోతే ఇంకో దైవమో ఎక్కడైతే అక్కడ వాళ్ళు ఏ కేశకంఠానికి చేస్తారు, లేకపోతే ఇంట్లో అయినా చేస్తారు, అక్కడికి కూడా వెళ్ళాలని ఏమీ లేదండి.
అవును,
చక్కగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్ట దైవాన్ని తలుచుకొని ఎవరింట్లో వాళ్ళు కూడా చేసుకోవచ్చు.
అవునండి, ఇక్కడ కూడా అమెరికాలో కూడా మాకు ఆ పూజా కార్యక్రమాలు అంత అవకాశం ఉన్నా లేకపోయినా కూడా మేము ఏం చేస్తామంటే ఆ గుడికి వెళ్ళి రెగ్యులర్ పూజ చేయించుకున్న తర్వాత ఆ కేశన్ కాండను కట్ చేసి ఆ జుట్టు జాగ్రత్తగా భద్రపరిచి మళ్ళీ ఇండియాకు వచ్చినప్పుడు తిరుపతిలోనో మనకి ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ స్వామివారికి అది అర్పించి అక్కడ గుండి చేయిస్తాం అనమాట. సో అలా అలా చేస్తూ ఉంటారు ఎక్కువ ఇక్కడ అవకాశం ఉన్నంత వరకు.
అవునండి, గొప్ప విషయం. అక్కడ ఉండి కూడా మన సంస్కారాలని మర్చిపోకుండా, మన మూలాలని మర్చిపోకుండా ఇలాంటివి మనం కూడా ఫాలో అవ్వాలి. ఇది మనకి మన సంస్కారం ఉన్న గొప్ప విశిష్టత అని చెప్పేసి మీరు కూడా అక్కడ అమెరికాలో చాలా మంది అమెరికాలో అయితేనే ఇంకెక్కడ మిగతా ఎక్కడ ఫారిన్ కంట్రీస్లో ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ కూడా చక్కగా దీని గురించి తెలుసుకుంటున్నారు. ఇవాళ ఉన్న గొప్ప విషయం ఏంటంటే వాళ్ళకి తెలియకపోతే మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ వాటి ద్వారా తెలుసుకుంటున్నాం, వాటికి ఉపయోగించుకొని ఇట్లాగా అన్ని చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడ పేర్చుకుంటాం ఏదో అక్కడ ఉన్న వసతి ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా చేసుకొని దాన్ని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఆ తిరుపతి వెళ్ళి వేయటమో లేకపోతే వేములవాడ వెళ్ళి ఆ స్వామివారికి సమర్పణ చేయటమో దాన్ని చేస్తున్నారు. అదండి, శేషకంఠనం అంటే మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఆ పుట్టినప్పటి నుంచి ఆ ఏదైతే ఉందో కేశాలు ఉన్నాయో వాటిని ఆ భగవంతుడికి ఇష్ట దైవానికి సమర్పించుకోవడం శేషకంఠనంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనకి వచ్చేది కర్మవేదాంతం అండి, అంటే శివులు గుర్తించుకోవటం. అది కూడా ఒక సంస్కారంగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సంస్కారంలో ఇప్పుడు ఇది రెండు మనం ఇంతకుముందు మాట్లాడినట్టుగా రెండు ఒక రోజు చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు, రెండు విడివిడిగా కూడా చేస్తున్నారు.
ఇప్పుడు శ్యామ్ గారు ఒక చిన్న సందేహం నాకు, ఇప్పుడు ఈ చెవులు గుట్టించడం అనేది అబ్బాయిలకి అమ్మాయిలకి, అమ్మాయిల కంటే సహజంగా చేస్తారనుకోండి, అబ్బాయిలకి కూడా చేస్తారా అండి? ఇదివరకు ఎలా చేసేవాళ్ళు అంటే ఇప్పుడు ఏమన్నా అది అబ్బాయిలకి చేస్తున్నట్టు అయితే నేను వినలేదు.
మంచి ప్రశ్న అండి, ఇది ఇద్దరికి చేయవలసిన సంస్కారమేనండి. అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి చేయవలసినటువంటి పని. ఈ రోజుకి మనం చూస్తే ఉపనయనం ఎవరికైతే చేస్తారో వాళ్ళకి చెవులు పెట్టించడం అంటే ఇదే కర్మవేద అనేది అక్కడ చేస్తారు.
అవును అవునండి, అర్థమైంది.
అది అప్పుడు అందరికీ ఉంది.
అవును,
ఇప్పటికీ మనం ఎప్పుడు కూడా చూడొచ్చు, మనం కాశీ అటువైపు ఉత్తర భారతదేశం వైపు వెళితే మనకి చాలా మంది మగవాళ్ళకి చెవులకు కూడా మనకి కనబడతాయి చెవిపోగులు.
అవునండి,
కాశీలో వెళ్ళినప్పుడు మనం చూసినట్టయితే చాలా మంది చెవులకి చెవిపోగులు ఉంటాయి మగవాళ్ళకి కూడా.
అవును,
అంటే ఆ సంస్కారం మగవాళ్ళకి కూడా ఉందండి. అయితే క్రమక్రమంలో కొంతమంది రామ రామ ఆ సంస్కారం వెళ్ళిపోయింది, అంటే ఆడవాళ్ళకి మాత్రమే చేస్తున్నారు కానీ మగవాళ్ళకి కూడా ఆ సంస్కారం ఉండేది
ఉండేది. ఓకే,
దాన్నే మనం కర్ణవేద అంటాం.
శ్యామ్ గారు ఇంకొక సందేహం, ఇప్పుడు ఈ ఇంతవరకు మనం చర్చించుకున్న ఈ ఇంతవరకు చూస్తే అంటే దీంట్లో ఆరోగ్య పరంగా ఏమన్నా మనకి బెనిఫిట్స్ ఉన్నాయా ఈ చెవులు గుట్టించుకోవటం వల్ల కానీ, లేకపోతే అన్నప్రాసన అంటే మనకు తెలుసు అనుకోండి శరీరం పెరగడానికి మనం అన్నం తింటాం అనుకోండి. సో ఇప్పుడు ఈ చాలా అంటే అప్పుడప్పుడు నేను కొన్ని ఆర్టికల్స్ చదువుతూ ఉన్నాను, ఈ చెవులు కుట్టించడం వల్ల ఇక్కడున్న కొన్ని నాడులు యాక్టివేట్ అవుతాయి అని అంటారు, అది అది ఏమన్నా ఎంతవరకు కరెక్ట్ అండి?
ఇందులో రెండు కోణాలు ఉన్నాయండి, అంటే రెండు రకాలుగా మనం దీన్ని చెప్పవలసి ఉంటుంది. మన సంస్కారాలు అన్ని కూడా వైజ్ఞానికంగా నిరూపితం అవ్వచ్చు, కానీ మన సంస్కారాల యొక్క లక్ష్యం వైజ్ఞానికత కాదండి, అంటే వైజ్ఞానికంగా నిరూపింపబడాలి అని ఏర్పాటు చేసినవి కాదు.
అంటే కేవలం కేవలం సైంటిఫికల్ గా కాదు, సైంటిఫికల్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్.
అవునండి, అంటే మనం చేసినటువంటి సంస్కారాలు శాస్త్రీయంగా ఉన్నాయి, అవి నిరూపించారు, నిరూపింపబడతాయి. ఇంకా బహుశా ఇంకా వాటికి పరిశోధనలు ఇంకా జరగవలసి ఉంటాయి. ఇంకా కొన్ని ఇప్పుడు చేసినవి సరిపోకపోవచ్చు.
అవును,
అయితే దానివల్ల దానికోసమే మన సంస్కారాలను పెట్టారని చెప్పుకోవడానికి లేదు. ఇప్పుడు చెవులలో చెవు కర్ణవేద ఉంది, కర్ణవేద వల్ల ఇక్కడ ఉన్నటువంటి నాడులు ప్రేరేపితం అవుతాయి, అందువల్లే ఈ కర్ణవేద ఏర్పాటు చేశారు అని చెప్పి చెప్పుకోవడానికి లేదు. అది ఒక సంస్కారం. అంటే మనిషికి చేసేటువంటి 16 సంస్కారాల్లో అదొక సంస్కారంగా చెప్పబడ్డది, దాన్ని ఆచరిస్తున్నాం. దానివల్ల మనకి కలుగుతున్న అదనపు ప్రయోజనం శారీరకమైనటువంటి ఈ ప్రయోజనం. అంటే అన్నిటినీ మనం దాన్ని చెప్పుకోవడానికి లేదు అంటున్నాం.
అవునండి,
అది అదనపు ప్రయోజనం అవుతుందే తప్ప దాని గురించి మన వాళ్ళు పెట్టలేదు.
అవును అవును, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఫిజికల్ థింగ్, ఇట్స్ ఆల్సో అబౌట్ స్పిరిచువల్ గా కూడా ఉంటది. అలాగే మన ధర్మాన్ని మనం ఆచరించినట్టు, అలాగే మనం ఫస్ట్ లో అనుకున్నట్టు ఈ జర్నీలో మనం ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నాం.
అవునండి, ఇప్పుడు ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఇంట్లో ఒక హోమం చేసుకుంటున్నాం, ఏదో ఒక హోమం చేసుకుంటున్నాం. ఆ హోమాన్ని మనం ఎందుకు చేసుకుంటున్నాం? ఒక గ్రహం బాగా లేదనో, లేకపోతే మనకి ఆ చండీ హోమమో, లేకపోతే ఇంకో హోమమో, ఇంకోటి ఏదో చేసుకుంటూ ఉన్నాం. దాని ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే మనకి ఆ గ్రహాన్ని సంతృప్తిపరిచి తద్వారా మనం మన జాతకాన్ని బాగు చేసుకోవడం అనేది ప్రధాన లక్ష్యం ఇక్కడ.
అవును,
దానికి అదనపు ప్రయోజనం ఏమిటంటే ఆ హోమంలో వచ్చేటువంటి పొగ, అంటే మనం సమీదలు, జిల్లేడు సమీదలు, దానిలో వేసేటువంటి మంచి ఆవునేది, అందులో వేసేటువంటి ఈ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో, చెట్ల నుంచి తీసుకొచ్చి వేసేటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో, వాటి నుంచి వచ్చే పొగ మనకి మంచి ఆరోగ్యపరమైనటువంటి లక్షణాలను కలిగించవచ్చు. అంటే మనలో ఉండేటువంటి శ్వాస సంబంధమైనటువంటి రోగాలను కలిగించవచ్చు. ఇప్పుడు జిల్లేడు ఉందండి, జిల్లేడు ద్వారా వచ్చేటువంటి పొగ శ్వాస సంబంధమైనటువంటి రోగాన్ని కలిగిస్తుంది అని చెప్పి చెప్పబడతారు, మనం చెప్తూ ఉంటాం.
అవును,
అయితే ఇది అదనపు ప్రయోజనమే తప్ప మనం ఆ పొగ కోసం చేయట్లేదు. పొగ కోసం చేసినట్టయితే మనం ఒక మంటలో జిల్లేడు కట్టలే వేసుకొని మనం హాయిగా పొగ పీల్చుకోవచ్చు.
మంచి మాట చెప్పారు. అవును, కరెక్ట్ కరెక్ట్.
అంటే దీని లక్ష్యం అది కాదు. మన శాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ దాన్ని ఆచరిస్తున్నప్పుడు కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
అంటే దారిలో వెళ్ళేటప్పుడు కొన్ని తగులుతూ ఉంటాయి, అంతేగాని దానికోసమే మనం దారిలోకి వెళ్ళాం.
వెళ్ళట్లేదు, మనం ఒక చోటు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం, వెళ్తూ ఉంటే మనకు మధ్యలో ఎన్నో ఊర్లు తగులుతాయి. మన లక్ష్యం హైదరాబాద్ తప్పించి మధ్యలో తగిలే ఊర్ల గురించి మనం పట్టించుకోక్కర్లేదు. అంటే అది మనకి ప్లస్, అక్కడ మనం చూస్తాం, సంతోషిస్తాం, అక్కడ ఉండేటువంటి ఏదో గొప్ప విశేషాన్ని తెలుసుకుంటాం, అది విషయం వేరు. మన టార్గెట్ వచ్చి హైదరాబాద్.
అవును అవును,
అట్లాగా మన ఒక జీవన పరిపూర్ణత అనే మన టార్గెట్ ని చేరుకోవడానికి ఈ సంస్కారాన్ని చేస్తూ వెళ్తున్నాం.
అవును శ్యామ్ గారు, శ్యామ్ గారు మనకి ఇంకా ఒక 15-20 నిమిషాలు ఉంది కాబట్టి మనం మిగతా సంస్కారాలు కూడా డిస్కస్ చేద్దామండి.
షూర్, తప్పకుండా అండి. మిగతా మనం ఇంకొక ప్రధానమైనటువంటి సంస్కారం గురించి చెప్తున్నాం. మనం అన్నిటి చెప్పడానికి మనకి ఉన్నటువంటి సమయం కూడా సరిపోదు. ఈ తర్వాత మనకు వచ్చేసి అందరు ఎక్కువగా అందరికి ఆచరణలో ఉన్నది వివాహం అండి.
ఒక్క నిమిషం శ్యామ్ గారు, అంతకు ముందల మనకి అక్షరాభ్యాసం ఉంటది కదండి చిన్నపిల్లలకి 3 సంవత్సరాల 3 నెలల లోపు, అది కూడా సహజంగా ఎక్కువ మంది, అది కూడా మనకే ఉంటది కదండి.
అవునండి, అక్షరాభ్యాసం కూడా ఒక సంస్కారం. అది కూడా మనం గమనించినట్టయితే 3 సంవత్సరాలు ఆ వయసులో మనకి అక్షరాభ్యాసం చెప్పబడుతుంది.
అవును,
అప్పటికి పెద్దవాళ్ళు చెప్పేటువంటి విషయాన్ని స్వీకరించగలిగేటువంటి స్థితిలో ఉంటాడు కాబట్టి ఆ సమయంలో విద్యా ప్రారంభానికి సూచికగా ఆ తల్లిదండ్రులు వాళ్ళ చేత అక్షరాలను మొదటగా దిద్దిస్తూ మంచి మాటలు, ఓం నమ శివాయ అనేటువంటి సిద్ధం నమ, ఓం నమ శివాయ సిద్ధం నమ అనేటువంటి వాటిని బియ్యంలో రాసి పలక మీద కూడా రాసి వాళ్ళ చేత దిద్దిస్తూ ఉంటారు ఆ పిల్లల చేత.
అవును,
దాన్ని మనం అక్షరాభ్యాసం అని అంటూ ఉంటాం.
అవును,
ఇప్పటి నుంచి వారి విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది.
అవును, ఇక్కడ నుంచి పిల్లల్ని స్కూల్ గాని లేకపోతే చదవటం గాని రాయటం గాని నేర్పిస్తూ ఉంటారు.
అవునండి, అంటే మన లైఫ్ స్టైల్ ఎక్కడ మిస్ అవ్వట్లేదు. మీరు చూస్తే
అవును,
మనం సామాన్యంగా ఆ సమయంలో విద్యాభ్యాసానికి అతడి మెదడు సిద్ధం అవుతూ ఉంటుంది కాబట్టి వెంటనే అక్కడ అక్షరాభ్యాసం పెట్టారు. అంటే వీటిని ఇంకా ఇక్కడి నుంచి చదువు పరమైనటువంటి వ్యవహారాల్లో ఉంచాలి, కాస్త నాలుగు మాటలు చెప్తూ ఉండాలి, నాలుగు విషయాలు చెప్తూ ఉండాలి అని అక్కడ పెట్టారు.
అవును అవునండి.
ఆ తర్వాత ఇంకోటి కూడా ఉందండి, ఉపనయనం.
ఉపనయనం అవును.
ఇప్పుడు కూడా ఈ ఉపనయనాన్ని కూడా ఏమిటంటే గురువు దగ్గరికి తీసుకెళ్లి గురువుకి అప్పగించడం అన్నమాట. ఉపనయనం యొక్క ప్రధాన లక్ష్యం గురువు దగ్గరికి తీసుకెళ్లి గురువుకి అప్పగించడం. ఇంకా ఇక్కడ నుంచి గురుకుల వాసన చేస్తాడు. అంటే ఇప్పుడు మనం ఏదైతే 8 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఉపనయనాన్ని చేసి ఆ గురువు గారికి అప్పగిస్తే, ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే గురుకుల విద్య, మన విద్యా విధానం ఇప్పటికీ అప్పటికీ ఉన్న తేడా ఏమిటంటే గురుకులం అనేది దెబ్బతినటం అండి.
అవును,
అంటే ఒక గురువు గారి దగ్గర అబ్బాయిని తీసుకొని వదిలేసి వస్తాయి. అంటే అప్పుడు రాజులు కూడా, మన చరిత్ర చూసినట్టయితే రాజులు కూడా వాళ్ళ అబ్బాయిల్ని వాళ్ళ వాళ్ళు తీసుకెళ్లి గురువుల దగ్గర ఇచ్చేసి వచ్చే వాళ్ళు, మళ్ళీ వాళ్ళని కల్పించుకోకపోయేవాళ్ళు వాళ్ళ విద్యా విధానంలో.
అవునండి, ప్రహ్లాదుడు కూడా అంతే కదా.
వాళ్ళ గురువులకు తీసుకెళ్లి అపజ్ఞం చేశాడంటే ఇంకా ఆ విద్యార్థిని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత అంతా గురువుదే.
అవును,
అంత అంటే ఒక మంచి అవకాశం అన్నమాట గురువులకి, సమాజాన్ని తీర్చిదిద్దేందుకు అవకాశం అక్కడ కలుగుతుంది గురువులకి.
అవును,
ఎప్పుడైతే ఈ లింక్ దెబ్బతింటుందో అప్పుడే సమాజానికి మనం పక్కదారి పడుతుంది, మన సమాజం అంతా కూడా.
అవును,
ఈ గురుకుల విద్య ఏదైతే ఉందో గురు శిష్య పరంపర అంటాం దాన్నే మనం. ఇప్పుడు అదంతా వెళ్ళిపోయి ఒక ఏదో హాస్టల్ ఈ సిస్టమ్ ఏదైతే వచ్చిందో దాని వల్ల కొంత దెబ్బతింటున్న మాట ఒప్పుకోవాల్సిందే మనం. అది అట్లా జరుగుతుంది అన్నమాట.
అవునండి అవును, అంటే ఉపనయనం, ఉపనయ సంస్కారం కూడా అంటే అందరికీ లేకపోయినప్పటికీ కానీ ఎక్కువ మందికి ఉపనయ సంస్కారం కూడా చేస్తూ ఉంటారు. అంటే కనీసం మనం ఉన్న వర్ణాన్ని బట్టి అనుకోండి, కానీ పెళ్లికి ముందలన్నా చాలా మందికి ఉపనయన సంస్కారం చేస్తూ ఉంటారు కదండి. పెళ్లికి ముందల రోజన్నా అంటే ఒడుగు అంటాం కదా మనం.
అవునండి, అసలు ఉపనయనం 8 సంవత్సరాలు చేయాలి. ఇలాగే ఎట్లా వచ్చింది అంటే, సరే పెళ్లికి ముందర ఒక లైసెన్స్ లాగా దాన్ని ఉపనయనం చేసేసి రేపు పెళ్లి అంటే ఇవాళ ఉపనయనం చేసే పరిస్థితి వచ్చింది.
అవును,
సరే ఇవాళ కూడా వేదాధ్యయనం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఉపనయనాన్ని చేసుకుంటేనే ఆ అర్హత అనమాట.
అవునండి,
అట్లాగే ఉపనయనం చేసి వాళ్ళని వేరే విద్యాధ్యయనానికి లేదా సామాన్యంగా లౌకిక విద్యార్థి కూడా పంపిస్తూ ఉన్నారు. ఆ వేద విద్యాధ్యయనానికి ఒక స్టెప్ అంటే ఒక ఎంట్రన్స్ ఈ ఉపనయనం.
అవును,
అప్పటి నుంచి వేద విద్యాధ్యయనం ప్రారంభమవుతుంది. ఈ విద్యాధ్యయనం పూర్తి అయిన తర్వాత కూడా మనకు ఒక సంస్కారం ఉందండి, దాన్నే స్నాతకం అంటాం మనం. స్నాతకోత్సవం. ఇప్పుడు మనం యూనివర్సిటీలో చూసినట్టయితే విద్యాధ్యయనం పూర్తయిన తర్వాత అంటే యూనివర్సిటీలో ఏదో ఒక కోర్సు పూర్తయిన తర్వాత మనం స్నాతకోత్సవం చేస్తూ ఉంటారు.
అవునండి అవును,
స్నాతకం అనేది ఇక్కడ నుంచే తీసుకోవాలని చెప్పాలి, తీసుకున్నారని చెప్పి చెప్పొచ్చు మనం హాయిగా.
అవును అర్థమైంది అర్థమైంది.
అంటే గురుకులంలో చదువు పూర్తయినటువంటి విద్యార్థి, అంటే మనం ఇప్పుడు ఉపనయనం ద్వారా గురుకులంలోకి వెళ్ళారు, ఆ గురుకులంలో చదువు పూర్తి చేసుకుని బయటికి వచ్చేటప్పుడు అతను స్నాతకం చేసుకుంటాడు. అంటే గురుకులం నుంచి బయటికి వస్తున్న సందర్భంలో చేసుకోవాల్సినటువంటి స్నానం ఈ స్నాతకం అన్నమాట.
అర్థమైంది అర్థమైంది. అంటే బేసికల్ గా ఇక్కడ గ్రాడ్యుయేషన్ డే లాంటిదండి అది.
అవునండి,
చాలా మందికి అర్థమవుతుంది. సో అన్నిటికంటే ముఖ్యమైన సంస్కారంలోకి వెళ్దాము శ్యామ్ గారు, వివాహం. దీని గురించి కొంచెం విశ్లేషణాత్మకంగా చెప్తారా శ్యామ్ గారు మాకు?
చెప్పకుండా అండి. ఇవాళకి మన భారతీయత ఎక్కడ కనబడుతోంది అంటే, మనకి వివాహంలో బాగా మన భారతీయత, భారతీయ సంస్థ, భారతీయ విలువలన్నీ మనకు అక్కడ కనబడతాయి. అన్నింటికీ ఈ భారతీయంలో, భారతీయతలో ఉన్నటువంటి గొప్ప విశిష్టతలు అన్నింటికీ అది మూలం. ఏమిటి అంటే, అంతవరకు ఒక్కొక్కరికి చేస్తారు, అంటే అమ్మాయో అబ్బాయో వారికి ఒకరికి సంస్కారం జరుగుతుంది. అంటే అన్నప్రాసన ఉంది, ఒకరికే చేస్తున్నాం. ఉపకర్మ ఉపనయనం ఉంది, ఒకరికే చేస్తున్నాం. నామకరణం ఉంది, వాళ్ళకి ఒకరికే చేస్తున్నాం.
అవును,
ఈ వివాహం మాత్రం ఇద్దరికి కలిపి చేసేదం.
ఇది మంచి పాయింట్ అండి.
అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరిని కలిపి చేసేటువంటి సంస్కారం ఈ వివాహం. ఏ ధర్మము ఇవ్వనటువంటి గొప్ప విశేషం అంటే స్త్రీకి భారతీయత ఏమిచ్చింది, భారతీయ సనాతన ధర్మం ఏమిచ్చింది అంటే ఆమెని సమ్రాజ్ఞి శ్వశురే భవ అని చెప్తుంది మన వేదం. అంటే ఒక ఇంటికి రాణి లాంటిది ఆ ఇంట్లో ఉండేటువంటి ఇల్లాలు.
అవును,
మరి ఆ రాణిలాగా ఆమెకి స్థానం కట్టబెట్టినప్పుడు ఆమె అక్కడికి ఎట్లా వస్తుంది, మరి ఆమె అక్కడికి రావడానికి ఆ స్థానాన్ని పొందడానికి ఏమిటి అంటే వివాహం.
అవును,
ఈ వివాహం అనే సంస్కారం ఏదైతే ఉందో దాని ద్వారా రెండు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి సంస్కారాన్ని వేరొకంగా జరిపించేదే వివాహం.
అవును,
ఒకవేళ వివాహం అంటూ లేకపోతే ఏమవుతుంది అంటే కొన్ని సంస్కారాలు చేసుకోవడానికి అర్హత లేదండి. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు.
చెప్పండి.
శ్రీరామచంద్రమూర్తి రామాయణంలో శ్రీరామచంద్రుడు సీతమ్మవారు అడవికి వెళ్ళిపోతుంది. అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత అడవిలో తింపేసిన తర్వాత అశ్వమేధ యాగం చేసే సందర్భంలో మరి సీతమ్మవారు పక్కన లేదు, ఈయన యాగం చేయాలి. మరి ఎట్లా చేయాలి యాగం అంటే వేదం అక్కడ ఒక మాట చెప్పింది ఏమిటంటే అయజ్ఞోవా యశజో పత్నికః. అంటే ధర్మపత్ని ఏదైతే ధర్మపత్ని అంటామో మనం చూడండి, వేదం కూడా ధర్మపత్ని అని చెప్పింది. అంటే ధర్మమైనటువంటి కార్యాలకు ఉపయోగించేది కాబట్టి ధర్మపత్ని అని. ఆ భార్య లేకపోతే ఏ యజ్ఞాలు యాగాలు ఏ ఇతర కార్యక్రమాలు చేయడానికి అర్హత లేదండి.
అవును,
అప్పుడు శ్రీరామచంద్రుడి వారికి పెద్ద చిక్కు వచ్చింది. మరి ఇప్పుడు భార్య దగ్గర లేదు, మరి ఈయన యాగం చేయాలి, మరి ఏం చేయాలి అంటే ఆయన ఏం చేస్తాడంటే బంగారు సీతాదేవి విగ్రహం చేయించి పక్కన పెట్టుకుని దాని ద్వారా ఆ అశ్వమేధ యాగాన్ని చేస్తాడు శ్రీరామచంద్రుడు. అంటే భార్య యొక్క గొప్పతనం మనకు కనబడుతుంది ఈ సందర్భం ద్వారా. భార్య లేకపోతే ఎటువంటి యజ్ఞయాగాది చేయడానికి అర్హత లేదు, ఆ భార్య పొందాలి అంటే వివాహం కావాలి.
అవును అవును శ్యామ్ గారు. అలాగే నాకు ఒక చిన్న మాట గుర్తొస్తుంది, మనం సహజంగా పెళ్లిలో కూడా మనం అగ్ని సాక్షిగా ఒక భర్త గాని భార్య గాని ఒకళ్ళని మన జీవిత భాగస్వామిగా చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని ప్రమాణం చేసుకుంటాం కదండి, అంటే ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ అంటాం కదండి. సో దాని గురించి ఒక్కసారి మన శ్రోతలకు చెప్తారా కొంచెం?
మంచి విషయం అడిగారు, తెలియాల్సినటువంటి విషయం.
అవును,
వివాహం యొక్క లక్ష్యమే అదే అండి. అంటే ఇప్పుడు మీరు అడిగినటువంటి ఏదైతే ఉందో ప్రశ్న, వివాహం యొక్క లక్ష్యం ధర్మమైనటువంటి అర్థ కామాలను పొందడం ద్వారా మోక్షానికి మార్గం. ధర్మ అర్థ కామాలు అనేవి మనకి ప్రధానంగా చెప్తారు. మోక్షం అనేది ఎవరికి వాడదే, అది ఎవరు ఇచ్చేది కాదు, ఎవరి ద్వారా వచ్చేది కాదు, ఎవరికి వాడు సంపాదించుకోవాల్సింది. ఈ ధర్మ అర్థ కామాలలో ధర్మమైనటువంటి అర్థము ధర్మమైనటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ రెండింటి ద్వారా మోక్షం వస్తుంది. దానికి మూలం మళ్ళీ మన వివాహ సంస్కారం. అప్పుడు చెప్తారు ఈ ధర్మమైనటువంటి అర్థంలోను ధర్మమైనటువంటి కామములోను నిన్ను విడిచిపెట్టకుండా ఉంటాను అని చెప్తూ ప్రతిజ్ఞ చేస్తూ ఈవిని స్వీకరిస్తారు. ఇది ఒక ప్రతిజ్ఞ అనమాట, అగ్ని సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తారు.
అవును, అంటే నేను ఎప్పుడు అనుకుంటానండి పెళ్లి అంటే దీని డెఫినేషన్ చెప్పండి అంటే ఈ లైన్ చెప్పాలండి, ధర్మమైన అర్థము ధర్మమైన కామము ద్వారా వచ్చే మోక్షము.
మోక్షం ఎందుకు మళ్ళీ దేనికి దారి తీస్తాయంటే మోక్షానికి.
అవును,
ఇంకోటి కూడా ఉంది, ఒక సంస్క ఒక సమాజం కొనసాగాలి అంటే దానికి ప్రజలు అవసరం. సమాజం ఊరికి ఏదో తయారవదు.
అవును,
ఆ సమాజానికి ప్రజలు ఉంటేనే సమాజం అవుతుంది. ప్రజల సమూహమే కదా సమాజం అంటే.
అవును,
ఆ ప్రజలు తయారు కావాలి అంటే ఈ సంస్కారం ఉండాలి. ఏదో ఊరికే ప్రజలు సమాజం అని చెప్పుకోవడానికి లేదు.
అవును,
ఈ వివాహం అనేటువంటి సంస్కారం ద్వారా వచ్చేటువంటి ప్రజా సంపద ఏదైతే ఉందో, ధర్మ ప్రజా సంపద్ సమృద్ధ్యర్థం అని చెప్తాం. అంటే ధర్మమైనటువంటి మార్గంలో ప్రజా సంపదని పెంపొందించడానికి కోసం చేసేటువంటి ప్రయత్నమే, చేసేటువంటి మార్గమే వివాహం.
అవును,
సమాజానికి మంచి ప్రజలని అందించడానికి కోసం సంస్కారాన్ని, వివాహం అనే సంస్కారాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఒక మంచి ప్రజలని సమాజానికి
అందిస్తున్నాం. ఇంకొక పాయింట్ అండి, మనం ఈ వివాహం అనే సంస్కారం ద్వారా గృహస్థాశ్రమంలోకి వస్తాం. అంటే ఇక్కడ సంస్కారాలు ఆశ్రమం గనక మీరు చూస్తే గనక ఈ సంస్కారం ద్వారా ఒక ఆశ్రమంలోకి వస్తున్నాం మనం. అంటే ఈ సంస్కారాలు కేవలం సంస్కారాలు కాకుండా దీన్ని కేటగరైజ్ చేస్తే గనక ఒక్కొక్క, అంటే సన్యాసాశ్రమం, గృహస్థాశ్రమం, అంటే ఒక్కొక్క ఆశ్రమంలో ఇక్కడ ఒక కేటగిరీకి ఇది మ్యాచ్ చేసుకోవచ్చు మనం.
అవునండి, దీని ద్వారా మనం గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అవుతాం. బ్రహ్మచర్యంలోకి ఉపనయనం ద్వారా ఎంటర్ అవుతే, గృహస్థాశ్రమంలోకి వివాహం ద్వారా, వివాహం మన ఇంట్లోకి వచ్చేందుకు గడప ఎట్లాగైతే మనకి ఉంటుందో ఆ గడప దారికైనా మన ఇంట్లోకి ఎంట్రెన్స్ అవుతాం.
అవును,
అట్లాంటిది ఒక గడప అనమాట, ఒక కడప లాంటిది మనకి వివాహం సంస్కారం. దీని ద్వారా మనం గృహస్థాశ్రమంలోకి ప్రవేశం అవుతాం.
అవును అవును శ్యామ్ గారు, అసలు నిజంగా చెప్పుకోవాలంటే వివాహ సంస్కారం గురించే మనం ఒక కంప్లీట్ ఎపిసోడ్ చేసుకోవచ్చేమో శ్యామ్ గారు.
ఖచ్చితంగా అండి, మనం ఒక ఎపిసోడ్ వివాహం గురించి కేటాయించుకున్నా సరిపోదు. అంత గొప్ప విశేషం మనకి వివాహంలో చెప్పబడి, ఇంకా ఇది మనం కేవలం పై పైన విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం మనం అంతా కదా మనకున్నటువంటి సమయంలో.
అవును అవునండి, ఇక చివరి సంస్కారం గురించి మనం మాట్లాడదామండి. ఇది చాలా మందికి అర్థం కావాల్సింది కూడా ఇదే.
తప్పకుండా అండి, వివాహం తర్వాత చాలా సంస్కారాలు ఉన్నాయి. సరే, మనకున్న సమయాన్ని బట్టి వాటిని కాస్త ప్రాధాన్యత ఉన్నటువంటి సంస్కారం అంత్యేష్టి అంటాం మనం.
అవును,
మనం మొదలు చెప్పుకున్నాం ఒక మాట, మనిషి సంస్కారాలన్నీ తాను మాత్రమే చేసుకోదు, తనతో సంబంధం లేని సంస్కారాలు కూడా కొన్ని ఉంటాయి. అటువంటి వాటిలో మొదలు గర్భాధానం, శ్రీమంతం ఒకటి అదైతే చివరికి వచ్చేటప్పటికి వ్యక్తి పుట్టాడు, ఈ సంస్కారాలన్నీ చేసుకున్నాడు, ఆ తర్వాత కాలగర్భంలో అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టారు, మరణం చెందాడు, అప్పుడు చేయాల్సినటువంటి సంస్కారం ఒకటి ఉంది. అది కూడా చాలా ప్రాధాన్యతనే అండి, దాన్ని కూడా మనం ఖచ్చితంగా చర్చించుకోవాల్సినటువంటి సంస్కారం.
అవును,
అదే అంత్యేష్టి అంటాం. అంటే అపరకర్మ, అంత్యేష్టి, తర్వాత మరణానంతర క్రియలు ఏవైతే అంటామో వీటి అనేది ఎన్ని పేర్లతో తెచ్చినా కూడా అది అంత్యేష్టి స్థూలంగా. ఆ సంస్కారం, ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే పోయాడో అతనికి సంబంధం లేదు. అంటే అతనికి, అతను చేసుకోలేదు ఈ సంస్కారాన్ని, మళ్ళీ వాళ్ళ అతను చేసినటువంటి సంస్కారాల ద్వారా, అతని ద్వారా వచ్చినటువంటి ఆ అబ్బాయి, అతని సంతానం ఏదైతే ఉందో వాళ్ళు చేయాలి మళ్ళీ ఈ సంస్కారాన్ని.
అంటే మనం ఫస్ట్ సంస్కారం కూడా అలాగే చేస్తాము, అలాగే చివరి సంస్కారం కూడా ఇలాగే. అంటే మనం చేసుకో, మనం ఉండం యాక్చువల్గా అప్పుడు.
అవునండి, ఆ సంస్కారాన్ని తన తర్వాతి వాళ్ళు చేస్తారు ఆ సంస్కారం.
అవును,
ఏదైతే గౌరవంగా ఈ శరీరం నేల మీదకి, అంటే మన ఈ భూమి మీదకి ఎట్లాగైతే గౌరవంగా వచ్చిందో, అంతే గౌరవంగా తిరిగి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది, పంచభూతాల నుంచి వచ్చింది. పృథివీ అంటే భూమి, ఆకాశము, నీరు, అగ్ని, వాయువు, ఈ ఐదు పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఆ పంచభూతాల నుంచి వచ్చినటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో, మళ్ళీ ఆ పంచభూతాల్లోకి పంపడమే ఈ అంత్యేష్టి యొక్క ప్రధాన లక్ష్యం.
అవును,
అంటే అగ్ని ద్వారానో లేకపోతే భూమిలోనో ఎవరి సంస్కారం అనుసరించి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎట్లా చేసినా కూడా మొత్తానికి పంచభూతాల్లో ఈ శరీరాన్ని కలిపేయటం అని చెప్పుకోవచ్చున్నాం. చూస్తాం దీని గురించినటువంటి వివరణ.
శ్యామ్ గారు, నాకు ఒక చిన్న ప్రశ్న. ఇక్కడ మనం చనిపోయిన తర్వాత చేసే అంత్యేష్టి సంస్కారంతో పాటు తర్వాత మనం చిన్న కర్మ, పెద్ద కర్మ, అలాగే శ్రాద్ధ కర్మలు ఇవాళ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. సో ఇలాంటి అసలు మనం
ఇప్పుడున్న సమాజంలో చాలా మంది చేసుకున్నట్టయితే తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇది దీనివల్ల అసలు మనం మనం వేదాల్లో మనకు చెప్పింది ఏంటండి, అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి?
మనకి అంత్యేష్టి సంస్కారంలోనే ఇవన్నీ చెప్పబడతాయండి,
అంటే మొత్తం కలిపి
ఏదైతే అంత్యేష్టి సంస్కారంగానే అంటే 16 సంస్కారాల్లో మనం షోడశ సంస్కారాలు ఏదైతే అనుకున్నామో అందులో 16వది అంత్యేష్టి అని చెప్పుకోవచ్చు మనం. ఇక మిగతా ఈ సంస్కారాలు అంటే ఇవైతే ఈ క్రియలు ఏవైతే ఉన్నాయో మనం ఏడాది తర్వాత సంవత్సరానికి ఒకసారి ఆ తల్లిదండ్రులు పోయినటువంటి రోజులు గుర్తు చేసుకుంటూ వాళ్ళకి మన జన్మని ఏదైతే ఈ భూమి మీదకి రావడానికి అవకాశం ఇచ్చారో దాన్ని గుర్తు చేస్తూ దాన్ని తలుచుకొని వాళ్ళకి కృతజ్ఞతాభావంగా సమర్పించే అవకాశం, అంటే ఇది నిజానికి మనం ఏదో బాధ్యత బరువు అని అనుకోవడానికి లేదు, అదొక మనకి దక్కినటువంటి గొప్ప గౌరవం, గొప్ప అవకాశం.
అవును,
పెద్దవాళ్ళని తలుచుకోవటం అనేది గొప్ప అవకాశం అన్నమాట. అందుకే మనం పెళ్లిళ్ళు మొదలైనటువంటి వాటిలలో కూడా చేస్తారండి, అంటే సమయానుకూలంగా మనకి అన్ని సంస్కారాలు వివరణ చిత్రం కుదరకపోవచ్చు. ఇప్పుడు పెళ్లిళ్ళలో కూడా చాలా వ్యవహారాలు ఉన్నాయి, చాలా సంస్కారాలు, చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి, కానీ అక్కడ ఉండేటువంటి హడావిడి అవనివ్వండి ఏదైతేనేవ్వండి మనం చెప్పుకోవడానికి కుదరకపోవచ్చు. మైక్ లో అన్ని చెప్పడానికి మనకి లేదా అన్ని చేసుకునేటువంటి వాళ్ళకి వివరించి చెప్పడానికి సాధ్యం కాకపోవచ్చు. అట్లాంటిదే ఈ విషయం కూడా అక్కడ ఒకటి ఉంది. పెళ్లిళ్ళలో కూడా ఏం చేస్తారంటే పెద్దవాళ్ళని తలుచుకుంటూ ఉంటారు అక్కడ ఆ పెళ్లిళ్ళలో కూడా, ప్రతి శుభకార్యంలో కూడా పెద్దవాళ్ళని పిలుస్తారు, ఆహ్వానం చేస్తారు.
అందుకనే కదండి దేవతలు అంటాం కదా.
అవునండి, కరెక్ట్. వాళ్ళని ఆవాహన వాళ్ళని అక్కడ ఆహ్వానం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకునే ఆ సంస్కారాన్ని ప్రారంభం చేస్తారు. అట్లా ప్రతి మంచి శుభకార్యానికి కూడా ఈ పెద్దవాళ్ళని పిలిచి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని ఆ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉంటాం. అట్లాగే వాళ్ళని గుర్తుపెట్టుకుంటూ సంవత్సరానికి ఒక రోజు వాళ్ళు ఏ రోజైతే పరమపదించారో ఆ రోజునాడు మనం చేసేటువంటి ఈ శ్రాద్ధాదులన్నీ కూడా వాళ్ళకి మనం సంతృప్తి పరచడం అన్నమాట. ఆ ఊర్ధ్వలోకాల్లో పైలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళని సంతృప్తి పరిచేందుకోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనమాట, నా వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు.
అవునండి,
అట్లాంటి వాళ్ళ కోసం వాళ్ళని సంతృప్తి పరచడం కోసం చేసేటువంటివి ఈ శ్రాద్ధాలన్నీ తప్పకుండా చేయాల్సినాయండి. నిజానికి ఇవన్నీ కూడా ఈ రోజున అన్ని జరగాలి, ఇవన్నీ కూడా యథావిధిగా జరిగితేనే వాళ్ళకి వాళ్ళ వంశానికి కానివ్వండి వాళ్ళ తర్వాత జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళన్నింటికి కూడా నీటి ప్రభావం చక్కగా ఇవన్నీ కూడా వరుసగా జరిగాయనుకోండి, ఈ సంస్కారాలని వరుసగా జరిగితే రాబోయే వారి వంశంలో ఉండేటువంటి జనరేషన్ తో చాలా బాగా వస్తున్న అవకాశాలు కూడా మనం చూస్తున్నాం.
అవునండి,
అది అది కరెక్ట్ గా జరగాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది.
సో శ్యామ్ గారు, మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఈ ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న మాట్లాడుకున్న ఈ షోడశ సంస్కారాల గురించి ఒక నార్మల్ హిందూ, సనాతన ధర్మంలో ఆచరించేటువంటి ఒక నార్మల్ హిందూ ఏం తెలుసుకోవాలండి? ఇన్ని సంస్కారాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఒక 4-5 విషయాలు ఏమైనా ఉంటే సమరైజ్ చేయగలరా మీరు?
తప్పకుండా అండి, మనం ఆ విషయాన్ని అసలు ఏం నేర్చుకోవాలి, మన సంస్కారాల ద్వారా ఏంటి, అసలు ఎవరికి సంస్కారాలు చేసుకుంటే సరిపోతుందా, దాని ద్వారా ఏమన్నా మనం పొందగలుగుతావా నేర్చుకోగలుగుతావా అనే ప్రశ్నకు వస్తే తప్పకుండా మన సంస్కారాల నుంచి నేర్చుకోవాల్సింది అయితే చాలా ఉందండి. ఏంటి అది అంటే, మనకి సామాన్యంగా ఒక వ్యవహారంలో ఒక పదం ఉంది, కోట విద్యలో కోటి కోరికలు అని అంటూ ఉంటాం. కానీ అది అన్ని ధర్మాల విషయంలో పనిచేస్తుందేమో కానీ భారతీయ ధర్మం విషయానికి వచ్చేటప్పటికి కోటి విద్యలు కోటి కొరతే కాదు. అంటే మన విద్యల యొక్క లక్ష్యం ఏమిటంటే జ్ఞానం, జ్ఞానాన్ని పొందడమే విద్య యొక్క లక్ష్యం. ఆ జ్ఞానం ఎట్లా వస్తుందంటే ఇట్లాంటి సంస్కారాలు చేసుకుంటే మనకి అలాంటి జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం రావడానికి కోసం ఈ సంస్కారాలు ఉపయోగపడతాయి కాబట్టి ఆ సంస్కారాలను చేసుకుంటూ సంస్కారవంతుడు అవుతాడు. పంచ మహాయజ్ఞాలని ఒకటి ఉన్నాయండి, అంటే 5 మహాయజ్ఞాలు అని చెప్పి చెప్తాము. ఆ పంచమహాయజ్ఞాలు కూడా ఈ సంస్కారంలో ఒక భాగం ఉంది. ఆ పంచమహాయజ్ఞాలు ఏమిటో క్లుప్తంగా చెప్తాను మీకు. దేవతలను తృప్తిపరిచేందుకు యజ్ఞాలు చేయటం, దాన ధర్మాలు చేయటం, పితృదేవత కొరకు పితృయజ్ఞాలు చేయటం మనం ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుతున్నాం.
అవును,
భూత యజ్ఞం అంటే పశుపక్షాదులకు ఆహారం వేయటం. మనుష్య యజ్ఞం అంటే ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి అతిథులు ఎవరైతే ఉంటారో మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి అన్నం పెట్టడం, వాళ్ళని చక్కగా గౌరవించుకోవటం, సమాజం పట్ల తన బాధ్యతని కలిగి ఉండటం. వీటిని ఇవి పంచమహాయజ్ఞాలు అంటారు, ఐదు అన్నమాట. ఇవి ఐదు మహాయజ్ఞాలు, పంచమహాయజ్ఞాలు. ఈ ఇది కూడా సంస్కారంలో ఒక భాగం అండి. వీటిని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే వీటి అన్నిటినీ వెనుక కూడా ఒక గొప్ప లక్ష్యం ఉంది, ఒక గొప్ప ఉద్దేశం ఉంది. దేవ యజ్ఞాలు చేస్తూ అంటే దేవత యొక్క యజ్ఞాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ అంటే సమాజానికి కాస్తైనా నువ్వు ఉపయోగపడరా, దాన ధర్మాలు చేస్తూ సమాజానికి నీ నుంచి చేతనైంది ఏదో నీకు ఐదో పదో ఏదో ఒక దాన ధర్మాలు చేస్తూ నువ్వు సమాజానికి ఉపయోగపడవు, అదే దేవయజ్ఞం. దాన్నే దేవయజ్ఞం అంట, పంచమహాయజ్ఞాల్లో ఒకటి.
అవును,
పితృయజ్ఞం తల్లిదండ్రులకి సమర్పించుకోవడం, తల్లిదండ్రుల యొక్క గుర్తు చేసుకోవడం, వాళ్ళకి వాళ్ళని మనసులో తలుచుకుంటూ వాళ్ళకి తప్పకుండా ఒక రోజనే కాదండి, వాళ్ళని ప్రతిరోజు తలుచుకోవాలి. ఆ ఒక్కరోజు నాడు వాళ్ళకి గొప్పగా చేయాలి. ఏదో ఒకరోజు ఫాదర్స్ డే అనో మదర్స్ డే అనో పెట్టుకొని చేయడం కాదు. ఇది మనం ప్రతిరోజు పిల్లలు వేస్తే ఆచార్య దేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, అది మనం వేదం చెప్పింది. ఇంకా భూత యజ్ఞం పశుపక్షాదులకు ఆహారం పెట్టడం. చూడండి ఎంత గొప్ప మనకి దీని మీద సందేశం ఉందో, అంటే ప్రాణుల పట్ల, కరవ ప్రాణుల పట్ల ప్రేమను కలిగి ఉండడం. ఇంటికి ఏదో ఆవు వచ్చింది, ఆవు కాస్త నీళ్లు పెట్టడం, ఎండాకాలం వచ్చింది కాస్త వాటికి ఇంకేదో చేయడం, ఇట్లాంటి ఆ సామాజికమైనటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సంస్కారాల్లో పెట్టారు మన పెద్దవాళ్ళు. భూత యజ్ఞం అన్నారు, దానికి ఒక పేరు పెట్టారు భూత యజ్ఞం. అంటే భూతాలు ఈ ఏవైతే ప్రాణులు ఏవైతే ఉన్నాయో, మనుషులు కాకుండా మిగతా ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నువ్వు ప్రేమగా చూసుకో అని ఇక్కడ చెప్తున్నాను. ఆ తర్వాత మనుష్య యజ్ఞం, ఇంకా ఏదైతే మనం ఇప్పుడు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో అయితే అదే చేస్తుంది, మనుష్య యజ్ఞం చేస్తుంది. అది ఒక రకంగా చెప్పాలి అంటే అభ్యాగతులు, అంటే లేని వాళ్ళకి అన్నం, లేని వారికి అన్నం పెట్టడం, ఎండకి తడుస్తున్న వారికి వస్త్రాలు ఇవ్వటం, వానకి తడుస్తున్న వారికి వారికి కావాల్సినటువంటి ఏవైతే వసతులు ఉన్నాయో వసతులను చేయటం, ఇవన్నీ మనం ఇవాళ ఈ ట్రస్ట్ ద్వారా చూస్తున్నాం. మనం దాన ధర్మ ట్రస్ట్ ద్వారా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి, దీని అన్నిటికీ మూలం ఏమిటంటే ఈ పంచమహాయజ్ఞాలు. ఈ పంచమహాయజ్ఞాల నుంచి మనకి తెలియకుండానే మనం వాటి నుంచి స్వీకరిస్తున్నాం, ఆ సంస్కారాల నుంచి మనం స్వీకరించాం. ఇది మన సంస్కారాలు చెప్పింది ఏంటి, వీటి ద్వారా మనం ఏం చేస్తామంటే మనం ఒక గొప్పనైనటువంటి సంస్కారాలు ఆచరించడం ద్వారా సమాజానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. మనం కేవలం మనం ఒక వ్యక్తికి ఉపయోగించేవి కాదండి సంస్కారాలు, అంటే వ్యక్తికి ఆచరించుకుంటూ ఆ వ్యక్తి ద్వారా సమాజానికి ఉపయోగపడుతుంది.
అంటే మనం మనల్ని ఎవరైతే ఈ భూమి మీదకి తీసుకొచ్చారో మన తల్లిదండ్రుల్ని, అలాగే మన వేదాలని, ఋషులని, మనకు వేదాలు ఇచ్చినటువంటి ఋషుల్ని, పురాణాలు ఇచ్చిన ఋషుల్ని, అలాగే పశుపక్షాదుల్ని, అలాగే సమాజాన్ని. సో ఇలా అందరినీ మనం మన బాధ్యత ప్రకారం చూసుకుంటూ ఉండటమే మన భారతీయత యొక్క వైజ్ఞానిక వేద విజ్ఞానం అండి.
తప్పకుండా అండి, అదే ఒక రెండు లైన్ లో చెప్తాను దాన్ని
చెప్పండి.
సంస్కారము ద్వారా సంస్కరింపబడ్డటువంటి ఆ వ్యక్తులు, ఆ వ్యక్తుల ద్వారా సంస్కరింపబడ్డటువంటి సమాజం ఉన్నతమైనటువంటిది, అంటే చక్కగా చక్కటి మార్గంలో వెళ్తుంటుంది ఆ సమాజం. మంచి మార్గంలో వెళ్లే సమాజం సమస్త మానవాళికి కూడా శ్రేయస్సు కలుగుతుంది. అది ఏదో మనకి ఒకరికే కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక దేశానికి కాదు. మంచి వ్యక్తి మంచి సమాజానికి కారణం అవుతాడు, మంచి సమాజం మంచి ప్రపంచానికి కారణం అవుతుంది.
మంచి మాట చెప్పారు, బాగా చెప్పారండి. మంచి సంస్కారాలు మంచి సమాజం, సమాజాన్ని
మంచి వ్యక్తిని తయారు చేస్తాయి,
మంచి సమాజం మంచి ప్రపంచాన్ని చేస్తాయి. అవును,
ఖచ్చితంగా.
శ్యామ్ ప్రణీత్ గారు చాలా ధన్యవాదాలండి. ఈరోజు శ్రోతలకు కూడా బాగా నచ్చిందని అనుకుంటాను ఈ షో, ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా విషయాలు కూడా నేను తెలుసుకున్నాను. మీకు ఒక్కసారి మరొకసారి భారతీయత మన బాధ్యత మైండ్ మీడియా వారు సమర్పించేటువంటి ఈ కార్యక్రమానికి మీ అమూల్యమైన టైం సమయాన్ని మాతో వెచ్చించినందుకు, అలాగే మన శ్రోతలకు ఎన్నో విషయాలు చెప్పినందుకు, విశ్లేషణాత్మకంగా చెప్పినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు. మనం మళ్ళీ నెక్స్ట్ టైము ఒకసారి ఒక మంచి షో చేద్దామండి, వేరే టాపిక్ మీద ఒక మంచి షో చేద్దాం. చాలా ధన్యవాదాలు శ్యామ్ గారు.
అట్లాగే ఒక నిమిషం ఒక చక్కటి లోకక్షేమ ప్రార్థనతో ఈ షోని మనం ముగించే ప్రయత్నం చేద్దాం. ఒక నిమిషంలో చెప్తాం. నికామే నికామేన పర్జన్యో వర్షతు ఫలిన్యో న ఓషధయః పచ్యంతాం యోగక్షేమో నః కల్పత. ఈ దేశంలో ఉన్నటువంటి గొప్ప గురువులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి జ్ఞానం అందాలి. ఈ దేశాన్ని ఈ సమాజాన్ని పాలిస్తున్నటువంటి ప్రజలని పాలిస్తున్నటువంటి పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీరులై ధీరులై సమాజాన్ని మంచి మార్గంలో పెట్టేలాగా చక్కటి పరిపాలన చేయాలి. ఈ దేశంలో ఉన్నటువంటి పశుపక్షాదులన్నీ కూడా వాటి యొక్క పూర్తి ఫలితాలని సమాజానికి అందించాలి. పాడి పంటలు బాగా పండాలి. నికామే నికామైన పర్జన్య వర్షాలు, కాలానికి అనుగుణంగా వర్షాలు పడాలి. తద్వారా సస్య వృష్టి కలగాలి, అంటే చక్కటి పంటలు పండాలి. దాని ద్వారా సమాజం అంతా బాగుండాలి అని పేర్కొంటుంది మన వేదం. అటువంటి వేద మంత్రాన్ని మనం ఈ షోలో చెప్పుకుని దాన్ని ముగింపుగా చెప్పుకుంటున్నాం. చాలా సంతోషం అండి వెంకట గారు, ఇవాళ మీ ద్వారా ఈ షోలో పాల్గొని నాకు తెలిసినటువంటి విషయాల్ని 10 మందితో పంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు మీకు, అట్లాగే మైండ్ మీడియా వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. వింటున్నటువంటి వీక్షకులకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నా అభినందనలు తెలియజేస్తున్నాను.
థ్యాంక్ యూ శ్యామ్ గారు. ఇది శ్రోతలారా, ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ వచ్చే వారం భారతీయత మన బాధ్యతలో మరొక విభిన్నమైన అంశంతో మీ ముందరకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై భారత్ మాత, జై శ్రీరామ్.
ఇంతవరకు మీరు విన్నారు వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం. June 11, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.